Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం ఫిబ్రవరి 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. రేపు మహాశివరాత్రి. ఓం నమశివాయ అన్న స్తోత్రంతో శ్లోకం పఠించుకుని మనం మొదలు పెడతాం రేపటి రోజుని. అలాగే ఏదన్నా మనకి ఆపత్కాలం సంభవించినప్పుడు అప్పుడే ఎక్కువగా మనకి దేవుడు గుర్తొస్తూ ఉంటాడు అంటూ ఉంటారు కూడా చాలామంది. అదంతా పక్కన పెడితే రేపు శివుని ఉపాసించటానికి తగినది శివరాత్రి. ఆరోజు శివుని ఉద్దేశించి చేసే వ్రతాదికాలు రాత్రిపూటే చేయాలి, అదే ఆయనకు ప్రియం కలిగిస్తుంది. శివరాత్రి కూడా నవరాత్రిలాగా వ్రతమే అని నిర్ణయ సింధువు తెలియజేసింది. అంటే దీక్షగా ఉపాసన చేయవలసింది. ఆ ఉపాసనకు వీలుగా ఆయన మంత్రం ఉద్భవించింది, అదే ఓం నమః శివాయ. ప్రతి మాసంలోనూ ప్రదోష వేళ కృష్ణ చతుర్దశి ఉంటే దాన్ని మాస శివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఇది శివుడు ఆవిర్భవించిన దినం. అప్రమేయుడు, అవ్యక్తుడు, నామరూపాతీతుడైన పరమాత్మ బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతల కోరిక మీద అందరూ సేవించుకునేందుకు అనువుగా వారిని అనుగ్రహించి మాఘ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి కోటి సూర్యుల కాంతితో లింగంగా ఉద్భవించాడు. ఆ విధంగా ఆవిర్భవించిన ఆదిదేవుని శివ శబ్దంతో సూచించారు. కనుక ఆ రాత్రి శివరాత్రి అని ప్రఖ్యాతమైంది అని ఈశాన సంహిత తెలియజేస్తుంది. దాన్ని దేవతలు శివుని పుట్టినరోజుగా జరుపుకుంటారు. మాఘే కృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిశి శివలింగ తమోద్భూతః కోటి సూర్య సమప్రభః తస్మాత్ శివస్య యా రాత్రిహి సమాఖ్యాత శివప్రియా తస్యాం సర్వేషు లింగేషు సదా సంక్రమతే హరః. సత్య జ్ఞానానంత స్వరూపమైన సనాతన పరబ్రహ్మ సనాతనుడు, నిర్గుణ పరబ్రహ్మ అయిన సగుణుడు, నిర్వికార సచ్చిదానంద స్వరూపుడు, సృష్టి స్థితి లయకర్త అయిన పరమాత్మ ఆయా కార్య నిర్వహణార్థమై బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలుగా విడివడ్డాడు. అటువంటి అద్వితీయం, నిత్యం, అనంతం, పూర్ణం, అసంగం అయిన ప్రకృతి పురుషాతీతమైన ఈ పరతత్వాన్ని శివుడు అని చెప్పింది శివపురాణం. శివుడు అని అనటానికి గల కారణం ఆ పదానికున్న అర్థం చూస్తే తెలుస్తుంది. శం నిత్య సుఖమానందమికారః పురుషః స్మృతః పరాశక్తిరమంతం మేళనం శివ ఉచ్యతే తస్మాదేవం స్వమాత్మానం శివం కత్వార్చయే శివం అని శివ శబ్దానికి నిర్వచనం. శం నిత్య సుఖం, ఈకారం అనేది పురుషుడు, వకారం శక్తి, వాటి కలయిక అమృతం. శివ అన్న మాటలో ఉన్న ఈ వ అనేవి విడివిడిగా నిత్య సుఖాన్ని, పురుషుని, శక్తిని సూచిస్తాయి. కలిసినప్పుడు ఏర్పడిన శివ అనే శబ్దం అమరత్వాన్ని సూచిస్తుంది, అమృతత్వాన్ని సూచిస్తుంది. అందుచేత ఒక్కసారి శివ అంటే ఈ భావాలన్నింటినీ తలుచుకున్నట్టే. శివ శబ్దానికి శుభం, మంగళం అనే అర్థాలున్నాయి. కనుక శివుడు అంటే శుభప్రదుడు, మంగళప్రదుడు అని కూడా అర్థం. శివప్రియ తదుపాసనార్థా రాత్రి శివరాత్రి మాఘే కృష్ణ చతుర్దశ్యాం రాత్రే శివపూజ్య వ్రతాదికం క్రియతే ఇతి తస్యా రాత్రే తత్ప్రియత్వం. శివుని ఉపాసించటానికి తగినది శివరాత్రి. ఆ రోజు శివుని ఉద్దేశించి చేసే వ్రతాదికాలు చెప్పాను కదా ఇందాక రాత్రిపూట చేయాలి అని. అయితే పంచముఖుడైన శివుని ఉత్తరముఖం నుండి అకారం, పశ్చిమ ముఖం నుండి ఉకారం, దక్షిణ ముఖం నుండి మకారం, తూర్పు ముఖం నుండి బిందువు, మధ్య ముఖం నుండి నాదం పుట్టి అవి ఐదు విధాలుగా విస్తరించి మళ్లీ ఐదు కలిసి ఒక్కటిగా అయి ఓంకారం అనే మంత్రంగా రూపొందింది. దీనినే ప్రణవం అంటారు. దీని నుండే సమస్తమైన శబ్ద ప్రపంచం, వస్తు ప్రపంచం ఉద్భవించాయి. దీనినే సూక్ష్మ ప్రణవం అంటారు. ఓం నమశివాయ అనేది స్థూల పంచాక్షరి. దీనికి ఓంకారపూర్వకంగా శివునికి నమస్కారం అని అర్థం. ఈ రెండూ శివుని సూక్ష్మ స్థూల రూపాలే. జప ధ్యానాలకి ప్రణవం పంచాక్షరి. ఉపాసనకు, సేవకు అంటే పూజాదికాలకు లింగస్వరూపం. భూమండలంలో ఉన్న ప్రాణులందరికీ అర్చనకు అందుబాటులో ఉండటానికి వీలుగా నామరూపాతీతమైన పరమేశ్వరతత్వం లింగాకారం ధరించింది. లింగము అంటే గుర్తు, సంకేతం అని అర్థం. భగవంతుడు అని ఒక గుర్తుండాలి కదా పూజ అయినా ధ్యానమైనా చేయటానికి. బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలకు మాఘ కృష్ణ చతుర్దశి నాడు దర్శనమిచ్చిన ఆ వెలుగుల స్తంభ స్వరూపమే 64 లింగాలుగా భూమిపై అవతరించిందని భక్తుల విశ్వాసం. అయితే వాటిలో 12 ప్రధానమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇవి కాక మరెన్నో స్వయంభూ శివలింగాలు భారతదేశం అంతటా దర్శనమిస్తూ ఉంటాయి. ఇవన్నీ లింగాకారంలో ఉన్న శివుని మూర్తులు. భారతదేశమంతా శివుని నివాస స్థానమేనని, అందరూ ఆ శివుని భక్తులే కనుక ఒకే కుటుంబమని ఇవి నిరూపిస్తాయి. జ్యోతిర్లింగాలు భారతదేశంలోని నలుమూలలా ఉన్నాయి. శివభక్తులైన వారు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించాలనుకుంటారు. ఒక్కొక్క క్షేత్రంలోనూ అనంతము, అవ్యయము అయిన శివుని యొక్క ఒక్కొక్క మూర్తి వెలసింది. అన్నీ చూస్తేనే పూర్ణ దర్శనమైనట్టు. జ్యోతిర్లింగాలను దర్శించుకున్నట్టయితే భారత పరిక్రమణ చేసినట్టే. ప్రాంతీయ భాషా భేదాలను పక్కకు పెట్టి భక్తులైన వారందరూ ఒక్క చోటికి చేరతారు. ఒక జాతి, ఒక దేశం సమైక్యంగా ఉండటానికి ఇంతకన్నా గొప్ప మార్గం మరొకటుంటుందా? జ్యోతి స్వరూపుడైన పరమశివుని 12 రూపాల వైభవాన్ని దర్శించిన ఆదిశంకరులు పరవశించి అన్నింటినీ కలిపి ఒక్క స్తోత్రంలో కీర్తించారు. ఒక్క మారుగా తలుచుకునేందుకు వీలుగా సంగ్రహ జ్యోతిర్లింగ స్తోత్రం కూడా ఉంది. అన్నిటినీ ఒక్క మారు తలుచుకుంటే చాలనట, 7 జన్మల్లోని పాపాలు నశిస్తాయట. సోమనాథలింగం సౌరాష్ట్రంలో అంటే గుజరాత్లో అరేబియా సముద్ర తీరాన ఉంది. మల్లికార్జునలింగం ఆంధ్రదేశంలో ఉంది. మహాకాళేశ్వరుడు, ఓంకారేశ్వరుడు పక్కనే అమలేశ్వరుడు మధ్యప్రదేశ్లోను, కేదారేశ్వరుడు మాందాకిని తీర్థాన, విశ్వేశ్వరుడు గంగానదీ తీరాన ఉత్తరప్రదేశ్లోను, త్ర్యంబకేశ్వరుడు వైద్యనాథలింగము, ఘృష్ణేశ్వరలింగము, నాగనాథలింగము, భీమశంకరలింగము మహారాష్ట్రలోను, రామేశ్వరలింగము తమిళనాడులోనూ ఉన్నాయి. ఇవన్నీ చూసినట్లయితే భారతదేశం అంతటినీ చూసినట్టే కదా. ఈ క్షేత్రాలకి సంబంధించిన ఇతివృత్తాలు, మహాత్మ్యాలు, జ్యోతిర్లింగాల ఆవిర్భావానికి సంబంధించిన పూర్వ గాథలు శివమహాపురాణంలోనూ, స్కాంధ పురాణంలోనూ కనబడతాయి. ఇవి కాక పంచభూత లింగాలను భక్తులకు మోక్షదాయకాలై విలసిల్లుతున్నాయి. పంచభూత లింగాలు ఆంధ్రదేశానికి మాత్రమే పరిమితమైన పంచారామ క్షేత్రాలు పుణ్యప్రదాలై భక్తుల సేవలు అందుకుంటున్నాయి. వీటి ఆవిర్భావానికి సంబంధించిన ఇతివృత్తం కూడా స్కాంధ పురాణంలో కనబడుతుంది. పూర్వం హిరణ్యకశిపునే కుమారుడైన నముచి కొడుకు తారకాసురుడు బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమైతే అందరూ రాక్షసుల్లాగానే మరణం లేకుండా వరమేవని అడిగాడు. అది తన చేతుల్లో లేదని, వేటి వల్లనైనా చావు లేకుండా కోరుకుంటే ఇవ్వగలను అని అన్నాడు. తారకాసురుడు ఆలోచించి, అప్పటి వరకు సృష్టిలో 1, 2, 3, 4, 5 ముఖాలున్న జీవులే ఉన్నాయి కనుక తనకు 6 ముఖాలున్న అర్చకుడి చేతిలో తప్ప చావు లేకుండా వరం ఇవ్వమని అడిగాడు. బ్రహ్మ సరేనన్నాడు. దానితో షణ్ముఖుడు అవతరించవలసి వచ్చింది. అతడు కోరిన మిగిలిన నిబంధనలు కూడా అనుసరించబడ్డాయి. అతడు అజేయుడవటానికి ఈశ్వర వరప్రసాదమైన అమృతలింగం కంఠాన ఉండటమే కారణం. కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేసి హతమార్చినప్పుడు కుమారస్వామి వేసిన బాణపు దెబ్బకి ఆ అమృతలింగం 5 ముక్కలుగా విచ్ఛిన్నమైంది. ఆ 5 ముక్కలను దేవతలు 5 ప్రదేశాల్లో పునఃప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలుగా ప్రఖ్యాతి పొందాయి. పంచభూతలింగాలు, పంచారామాల గురించి తర్వాత కూడా వివరంగా తెలుసుకోవచ్చు. వాటి గురించి కూడా ఇంకా చాలా పెద్ద కథ ఉంది. సర్వవ్యాపకుడైన పరబ్రహ్మం లింగ రూపంలో ఎన్నో క్షేత్రాల్లో కొలువై ఉండి భక్త సులభుడై అనుగ్రహాన్ని వర్షిస్తున్నాడు. భారతదేశం అఖండం అనే సత్యాన్ని నిరూపిస్తున్నాడు. ప్రియమైన మీతోలో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్, వెంటనే ఉండండి. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Thank you. పుల్ల పుల్ల కించని ఎల సోయగాల అందుకే మిరిసింది వింతగాయి మురిసింది నేటిదే అందాల తంద మామ చెంతనుంది అందుకే విరిసింది వింతగాయి మురిసింది నేటిదే
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజే భార్గవితో. పరమశివుడు కొలువైన పంచారామ క్షేత్రాలు అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం దివ్య క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నాయి. వీటిని స్వయంభూ క్షేత్రాలు అని, దేవతా నిర్మిత క్షేత్రాలని, ఋషి కల్పితమైన క్షేత్రాలని, మానవ ప్రతిష్ఠితమైన క్షేత్రాలని నాలుగు విధాలుగా విభజించారు. పంచారామ క్షేత్ర దర్శనం భక్తి ముక్తి ప్రదమైంది అని చెబుతారు. పంచారామాల్లో మొదటిది అమరారామం. ఇది అమరావతిలో నిర్మితమైంది. ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రం దేవరాజైన ఇంద్రుడి ప్రతిష్టని తెలుపుతుంది. ఇక్కడ స్వామి ముఖం అఘోర రూపంలో ఉంటుంది. అమ్మవారు బాలచాముండేశ్వరి, ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలువై ఉన్నారు. రెండోది ద్రాక్షారామం. ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడి భక్తులు శివుణ్ణి భీమేశ్వరుడిగా కొలుస్తున్నారు. అమ్మవారు మాణిక్యాంబ. మూడోది కుమారారామం. ఈ క్షేత్రం సామర్లకోటలో ఉంది. ఇక్కడ శివుణ్ణి సత్యసుందర స్వరూపంలో కుమారస్వామి ప్రతిష్ఠించాడు. అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా వాసుకెక్కారు. నాలుగో ఆరామం సోమారామం. ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా గునుపుండి భీమవరంలో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ శివపత్ని పార్వతీదేవిని భక్తులు నిత్య నూతనంగా కొలుస్తున్నారు. చంద్ర ప్రతిష్ఠితమైన శైవ క్షేత్రం ఇది. ఐదో ఆరామం క్షీరారామం పాలకొల్లు. ఇక్కడ కొలువైన స్వామి రామలింగేశ్వరుడు. అమ్మ పార్వతీమాత పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్ఠితమై ఈశాన్యముఖుడిగా లోకమంతా తానే అయి విలసిల్లుతున్నాడు. పంచారామాలన్నీ ఒకే రోజులో సందర్శించాలనుకుంటే అమరావతితో ప్రారంభించి భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాల్ని క్రమంగా దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ క్షేత్రాలు దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని, అఖండ ఫలితంతో పాటు కాశీక్షేత్ర దర్శనం వలన కలిగే పుణ్యం కూడా లభిస్తుంది అని పెద్దలంటారు. అమరారామం శంకరుడులో శం అంటే శుభాన్ని, కరుడు అంటే కలిగించేవాడు అనే అర్థం దాగుండంటే శుభాన్ని కలిగించేవాడు అని. స్థల పురాణం ప్రకారం తారకాసుర సంహారం జరిగినప్పుడు కుమారస్వామి తారకుడి కంఠంలో ఉన్న శివలింగాన్ని ఛేదించగా ఏర్పడిన ఐదు శకలాల్లో పెద్దది, మొదటి శకలం పడిన చోటు ఈ అమరారామం. ఈ అమరావతి పూర్వనామం ధాన్యకటకం. కృష్ణానదీ తీరంలో వెలసిన మహామహిమాన్విత పుణ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో అమరేశ్వర లింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు. అందువల్లే ఇక్కడ శివయ్య అమరేశ్వరుడయ్యాడు. ఈ క్షేత్ర మహత్యం గురించి స్కంధ, బ్రహ్మ, పద్మ పురాణాల్లో చెప్పారు. ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజస్తంభాలున్నాయి. దక్షిణముఖంగా ముఖమండపం, తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణవేణి ప్రవాహం ఉంది. దీన్నే పంచాయతన క్షేత్రం అంటారు. దీనికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. మూల విరాట్ శ్రీ అమరలింగేశ్వర స్వామి. ఈయన మూడు అడుగుల ఎత్తులో లింగాకారుడై కొలువై తీరాడు. పై అంతస్తులో తొమ్మిది అడుగుల ఎత్తైన లింగం ఉంది. అమరావతి క్షేత్రం నుంచి కృష్ణానది 800 మైళ్ళు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. కృష్ణానదీ తీరానికి దగ్గరున్న ఈ అమరావతి క్షేత్రంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకునే భక్తులు జీవన ముక్తులవుతారు అని పురాణాల్లో చెప్పారు. త్రిలోక ప్రసిద్ధమైన ఈ అమరేశ్వర తీర్థం ఉత్తమమైంది. అమరేశ్వర స్వామిని దర్శించడం వలన 1000 గోవులను దానమిచ్చిన ఫలితంతో పాటు పునర్జన్మ ఉండదు అని పురాణ ప్రవచనం. ఇక్కడ శివుణ్ణి ప్రణవేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, కోసలేశ్వరుడు, సోమేశ్వరుడు, పార్థివేశ్వరుడు అనే నామాలతో కీర్తిస్తున్నారు. ఈ క్షేత్రంలో 3 రోజులుండి అమరేశ్వరుణ్ణి భక్తితో సేవించినట్లయితే మంచి జరుగుతుంది అని శివభక్తులు నమ్ముతారు. ద్రాక్షారామం. ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ శివయ్య భీమేశ్వరుడిగా స్వయంభూగా తత్పురుష వదనంతో మాణిక్యాంబను తన దేవేరిగా కొలువుదేరి ఉన్నాడు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన ద్రాక్షారామ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో గౌతమి తీరంలో మహామహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో అమ్మ మాణిక్యాంబదేవి శక్తిపీఠం ఉంది. ఈ క్షేత్రాన్ని భోగ మోక్షాలకు అనువైనదిగా పేర్కొంటారు. త్రిలింగ క్షేత్రాల్లో ద్వితీయమైందిగా, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉపలింగ క్షేత్రంగా ద్రాక్షారామం వర్ధిల్లుతోంది. పరమేశ్వరుడి అమృతలింగం రెండవ భాగం ఇక్కడ పడిందని స్థలపురాణం. తుల్యభాగుడనే రాక్షస ఋషి మధ్యవర్తిగా ఉండి గోదావరిని అంతర్వాహినిగా ప్రవహించేటట్లు చేశాడు. దీన్ని సప్తఋషులైన కశ్యప, అత్రి, జమదగ్ని, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ట, భరద్వాజులు తీసుకొచ్చారు కాబట్టి దీన్ని సప్త గోదావరి అంటారు. నవబ్రహ్మల్లో ఒకరైన దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేసినట్లు చెబుతారు. ఆ కారణంగానే ఈ ప్రాంతం దక్షవాటిక అయింది. దక్షుని కుమార్తెల్లో ఒకరైన సతీదేవిని దక్షుడు తన నివాసమైన ఈ ద్రాక్షారామంలో శంకరునికి ఇచ్చి వివాహం చేశాడు. యాగ సమయంలో సతీదేవిని పిలవకపోయినా అక్కడికి వచ్చి ఆమె అవమానం పాలైంది. అల్లుడైన శివుణ్ణి నిందించినందుకు ఆమె యోగాగ్నిలో దూకి దహనమైపోయింది. ముక్కంటి సతీదేవి శరీరాన్ని భుజంపై వేసుకుని విలయతాండవం చేస్తుంటే మహావిష్ణువు తన చక్రంతో ఆమె దేహాన్ని 18 ముక్కలు చేశాడు. అవి పడిన ప్రాంతాలు 18 శక్తిపీఠాలయ్యాయి. ద్రాక్షారామం 12వ శక్తిపీఠం అయింది. వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఇది పౌరాణిక గాథ. ద్రాక్షారామం ఎత్తైన రాతి ప్రహరీగోడతో, 4 వైపులా 4 రాజగోపురాలతో, 5 ప్రాకారాల మధ్య ఉంది. భక్తులు ముందు ప్రథమ ప్రాకార మండపం నుంచి కుడివైపు నాట్య గణపతిని, ఎడమవైపున ఉన్న డుండి గణపతిని దర్శించి లోనికి వెళ్లి కుడివైపున శ్రీరామ ప్రతిష్ఠితమైన క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణుణ్ణి దర్శించాలి. ప్రాకార దేవతలందరినీ దర్శించిన తర్వాత ప్రధాన ఆలయంలోకి ప్రవేశించాలి. అక్కడ స్వామి 14 అడుగుల ఎత్తుగల స్ఫటిక లింగాకారంలో ఉంటాడు. ఈ స్ఫటిక లింగం కింది అంతస్తు నుండి పై అంతస్తుకు ఉంటుంది. మొదట్లో కింది భాగంలో ఉన్న శ్రీ సురేశ్వర స్వామి, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, 108 శివసాల గ్రామాలతోనున్న భీమసభకు, మధ్యనున్న మూల విరాట్కి ప్రదక్షిణ చేసి 3వ ప్రాకారంలోకి ప్రవేశించాలి. ఇక్కడ పూజ అభిషేకాలు ఉండవు. పై అంతస్తు గర్భాలయంలో 3 వైపులా విశాలమైన కిటికీలతో కింద నుంచి పైకి వచ్చి భీమేశ్వర మహాలింగాన్ని దర్శించవచ్చు. ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని అనేక మంది కవులు, గాయకులు పొగిడినట్లుగా గ్రంథాధారాలున్నాయి. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రం సుప్రసిద్ధమైనట్లు గాథా సప్తశతిలో వర్ణించారు. మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి రోజుల్లో మాణిక్యాంబ భీమేశ్వర స్వామితో పాటు లక్ష్మీనారాయణులకు ఉత్సవాలు ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. మాస శివరాత్రికి, శరన్నవరాత్రుల్లో అమ్మవారికి విశేష కుంకుమ పూజలు, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, జ్వాలాతోరణం, మార్గశిర మాసంలో వర్ణదేవసేన సమేత కుమారస్వామికి షష్ఠి నుంచి దశమి వరకు 5 రోజులు కళ్యాణోత్సవాలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. కుమారారామం. ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉంది. ఇక్కడ స్వామి భీమేశ్వరుడు, అమ్మవారు బాలత్రిపుర సుందరి. ఈ కుమారారామ క్షేత్రంలో వామదేవ ముఖంతో, సత్యసుందర స్వరూపంతో కుమారస్వామి ప్రతిష్ఠించిన నీలకంఠుడు దర్శనమిస్తాడు. సామర్లకోటకు సమీపంలోని భీమవరంలో ఈ క్షేత్రం కొలువుదీరింది. దీనికి స్కంధారామం అని మరొక పేరుంది. సామర్లకోటే శ్యామలకోటగా నాడు ప్రసిద్ధి పొందింది. బొబ్బిలి యుద్ధంలో సామర్లకోట ప్రధాన పాత్ర పోషించింది అని కూడా స్థానికులు చెబుతారు. శ్యామలాదేవి విగ్రహం ఇప్పుడు ఈ కుమారారామ భీమేశ్వరాలయంలో ప్రాకార దేవతగా కొలువై ఉంది. శ్రీనాథ మహాకవి తన భీమఖండంలో కుమారారామ ప్రశస్తి గురించి తెలిపారు. ఈ భీమేశ్వరాలయం చుట్టూ 18 ఎత్తైన ప్రాకారం, 4 వైపులా 4 అందమైన గోపురాలు ఉన్నాయి. ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని ఇది పోలి ఉండటం విశేషం. ఆలయం లోపలికి ప్రవేశించగానే దక్షిణముఖంగా వెళ్లి ప్రదక్షిణ చేస్తూ తూర్పు దిక్కునున్న కోనేరులో స్నానం చేయాలి. ఇక్కడ కోనేరును భీమగుండం, పుష్కరిణి, కుమారనది, కుమార సరస్సు అని అంటారు. ఈ కుమారారామానికి దగ్గరలో కొమరేవు ప్రవహిస్తోంది. అమ్మవారి దర్శనం చేసుకుని 2 మెట్లు దిగి చతురస్రాకార గర్భగుడిలో భీమేశ్వరుని పానవట్టంపై తెల్ల పాలరాతి రంగులో ఉన్న 12 ఎత్తైన శివలింగాన్ని దర్శించుకోవాలి. ఈ శివలింగం పై అంతస్తు వరకు ఉంటుంది. కింది అంతస్తుల్లో పూజలుండవు. సూర్య చంద్రద్వారాలను గర్భగుడికి నాసికారంధ్రాలు అంటారు. చాళుక్య భీముడనే రాజు ఈ కుమారారామ భీమేశ్వరాలయాన్ని నిర్మించాడు. భీముడు 300 యుద్ధాల్లో విజేతగా నిలిచి తన విజయాలకు ప్రతీకగా ఈ క్షేత్రాన్ని నిర్మించాడు. భీమేశ్వరాలయానికి పడమర దిక్కున 2 కిలోమీటర్ల దూరంలో రాజా నారాయణ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ శైవ సంబంధమైన అన్ని మాసాల్లో, తిథుల్లో, పర్వదినాల్లో విశేష పూజలు, కుంకుమార్చనలు, గ్రామోత్సవం, కళ్యాణోత్సవం, రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇది కాకినాడకు 11 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. గర్భగుడి లేని శివలింగం యోగలింగంగా ప్రసిద్ధి పొందింది. గొప్ప విశేషం ఏమిటంటే ఇక్కడ గుడికి సంబంధించి చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యుడి కిరణాలు ఉదయం స్వామివారి పాదాలను, సాయంకాలం అమ్మవారి పాదాలను తాకటం విశేషం. సోమరామం, ఇది పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడిలో భీమవరంలో వెలిసిన పవిత్ర క్షేత్రం. నీలకంధరుడు ఇక్కడ సద్యోజాతముఖుడై నిత్య నూతన స్వరూపుడై దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు అని చెబుతారు. ఇది పంచారామాల్లో 4వది. గునుపూడి సోమారామంలో స్వామి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామిగా దర్శనమిస్తాడు. పంచారామాలన్నీ మహామహులు ప్రతిష్ఠించినవే. అయితే 3వ శతాబ్దికి చెందిన చాళుక్య భీముడు దీన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో గౌతమీ తీరంబున దక్షిణ కూలంబున గునుపూడి అను గ్రామంబున సోమునిచే ప్రతిష్ఠితంబగుట చేత సోమలింగమను ప్రఖ్యాతంబై సోమారామంబను అని వర్ణించాడు. స్థల పురాణాన్ని ఆధారంగా చేసుకుని చెబితే పూర్వం తారకాసురుడు అనే రాక్షస శివభక్తుడు ఉండేవాడు. ఆ తారకుని కంఠంలో ఉన్న, చెప్పాను కదా ఇందాకడితే మళ్ళీ రిపీట్ అనమాట, సో అమృతలింగం అతనికి ప్రాణరక్షగా నిలిచింది. అతను అందరినీ హింసించేవాడు. ఆ బాధలు భరించలేక దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రత్యక్షమై తారకాసురుని మరణం అతను ధరించిన ఉపాసనాలింగంలో ఉందని గ్రహించి తన అస్త్రంతో దాన్ని ఛేదించాడు. ఆ లింగం 5 ముక్కలై పలు ప్రాంతాల్లో పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలయ్యే. అందులో గురిపూడిలో పడింది సోమారామమై వెలిసినట్లు చెబుతారు. ఇక్కడ నాగభూషణుడిగా స్ఫటికలింగ రూపంలో సోమేశ్వరుడు అవతరించాడు. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అయితే ఇక్కడ సోమేశ్వర లింగం గోధుమ నలుపు ఛాయలోను, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోను ప్రకాశిస్తూ ఉంటుంది. సోమేశ్వర పీఠం నుండి 2 అడుగుల ఎత్తుగల ఈ లింగాన్ని స్ఫటికలింగంగా పేర్కొంటారు. లింగాకారం చంద్రశిల అని, చంద్రశిలలు శుక్ల బహుళ పక్షాల్లో చంద్రునిలో వచ్చే మార్పులకు అనుగుణంగా రంగు మార్చుకునే అవకాశం ఉందని కొందరు చెబుతారు. ఈ శివలింగం పైభాగంలో అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండటం ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఇటువంటి నిర్మాణం దేశంలో మరెక్కడ కనిపించదు. ఈశ్వరుడు గంగమ్మను శిరస్సుపై ధరించడానికి ప్రతీకగా ఇక్కడ ఇలా దీన్ని నిర్మించారని భక్తుల విశ్వాసం. ఈ అమరానికి ఆరామానికి తూర్పు వైపున చంద్ర పుష్కరిణి సోమగుండం చెరువు ఉంది. ప్రతి ఏడాది మహాశివరాత్రి నాడు ఇక్కడ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రథయాత్ర చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. సోమగుండంలో నిర్వహించే తెప్పోత్సవాన్ని తిలకించేందుకు సమీప గ్రామాల్లో ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని కనులారా చూసి ఆనందిస్తూ ఉంటారు. క్షీరారామం, ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శివయ్య ఈశాన్య ముఖంతో లోకమంతా తానై శ్రీరాముడు ప్రతిష్ఠించిన క్షేత్రంగా చెబుతారు. శివుని ఆత్మలింగం 5వ శకలమై ఈ లింగం రామునిచే ప్రతిష్ఠితమైంది, బ్రహ్మ సేవించింది. ఇక్కడ పరమశివుడు అమ్మ పార్వతీదేవితో కొలువై ఉన్నాడు. ఈ గ్రామం గురించి పూర్వం కావ్యాల్లో, శాసనాల్లో క్షీరపురిగా, పాలకొలనుగా, దుగ్ధోపవనపురంగా, ఉపమన్యుపురంగా, పాలకోటగా వివిధ నామాలతో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పాలుగారే మర్రి, రావి చెట్లు అధికంగా ఉండటం వల్ల కూడా ఇది కాలక్రమంలో పాలకొల్లుగా రూపాంతరం చెందింది. స్థల పురాణం ఆధారంగా చెప్పాల్సి వస్తే పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలం నేలపై గుచ్చగా ఇక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరు మీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. మరో కథనం ప్రకారం ఇక్కడ ప్రతిరోజు చేసే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అని పేరు వచ్చిందిట. క్షీరారామ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ జనార్దనులు, సరస్వతి సహిత బ్రహ్మలు కొలువై ఉండటం విశేషం. క్షేత్రపాలకుడుగా ఇక్కడ శ్రీ జనార్దన స్వామివారు ఉన్నారు. ఈ క్షేత్ర శిఖరం 120 అడుగుల ఎత్తు ఉండి దూరానికి దర్శనమిస్తూ ఉంటుంది. గోపురంపై తపోనిష్టతో గల శివుడు, ఇంద్రాది దిక్పాలులు, పంచముఖ పరమేశ్వరుడు, నాట్య గణపతి, లక్ష్మీ గణపతి, సరస్వతి, గజలక్ష్మి, కాళీయమర్దనం, శివలీలలు, దశావతారాలు వంటి ఎన్నో శిల్పాలు దర్శనమిస్తాయి. 1774 ఏప్రిల్ 14వ తేదీన చిచ్చు అమ్మయ్య గౌరీ గోపుర నిర్మాణానికి పూనుకున్నట్లు స్థానికులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఉత్తరాయణ దక్షిణాయన కాలాల్లో సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు పెద్ద గోపురం 2వ అంతస్తు నుండి ప్రాకారాలను అధిగమించి రామేశ్వరలింగం మీద ప్రసరించడం అద్భుతమైన విషయం. ప్రాకార మండపంలో శిల్పకళ విరాజమాన నందీశ్వర విగ్రహం ఉంది. పడమర దిక్కున రుణహార గణపతికి ప్రదక్షిణలు చేసి శ్రీ క్షీరారావలింగేశ్వరుని దర్శించాలి. ఇక్కడ గణపతిని దర్శనం చేసుకుంటే అప్పుల బాధలు ఉండవని భక్తుల విశ్వాసం. శంకర భగవత్పాదులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ నాగేశ్వర స్వామిని దర్శించుకుని నైవేద్యం పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. శ్రీరామచంద్రమూర్తి రావణవధ దోషాన్ని పోగొట్టుకునేందుకు 108 శివలింగ 106 లింగాల్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు పురాణాల్లో ఉంది. అందువల్లే పాలకులను అపర కాశీగా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో 75 శిలాశాసనాలున్నాయి. ఈ ప్రాంతాన్ని చాళుక్యులు, రెడ్డిరాజులు, కాకతీయులు వంటి పలు రాజవంశాల వారు అభివృద్ధి పరిచారు. 1176 నాటి చోళరాజు భార్య గుండాంచిక అఖండ దీపారాధన కోసం భూదానం చేసిన ఆధారాలు కనిపిస్తాయి. చైత్ర శుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణోత్సవం, ఏకాదశి నాడు రథోత్సవం క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. శివుడు వెలిసిన ఈ పంచారామ క్షేత్రాలను దర్శించి మనం కూడా తరించవచ్చు. ప్రియమైన మీతో కార్యక్రమంలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఫలరసం
కాలము కాచు జీరసం మాసి పోవు నీరసము మరపించు పాయసము పల్లె పల్లె పలరసము బలము కాచు
జీరసం
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జీ భార్గవితో. నలుగురితో గలగలా నవ్వుతూ మాట్లాడే వారికి సాధారణంగా స్నేహితులు ఎక్కువగా ఉంటారు. పార్టీల్లో లేదా సామాజిక పరంగా వ్యక్తులు ఒకచోట చేరి మాట్లాడుకుంటారు. గలగలా మాట్లాడే లక్షణం ఉన్నవారు చుట్టూ ఉన్న వ్యక్తుల్ని తమ మాటలతో ఆకట్టుకోగలుగుతారు. ఇతరులకు వినోదాన్ని పంచగలరు. వారి మాటలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉత్సాహాన్ని శక్తిని పొందేలా చేస్తాయి. వీరిలో కమ్యూనికేషన్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ఎన్నో ప్రయోజనాల్ని పొందగలుగుతారు. సామాజిక అవగాహన, వారు ఎల్లప్పుడూ వ్యక్తులతో లేదా సోషల్ మీడియాలో సామాజికంగా చురుకైన వారిగా ఉంటారు. ఇలా ఉండటం వల్ల కొత్త వ్యక్తులతో ఎక్కువ పరిచయం అయ్యి జీవితంలో అనేక కొత్త అనుభవాలు పొందగలుగుతారు. అంటే ఇది లిమిటేషన్స్ ఉంటాయనుకోండి, అప్పుడు అలా చెప్పావు ఇప్పుడు ఇలా చెప్తున్నావు అనుకోకండి. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించే మాట అయితే దాని గురించి చెప్తున్నాను. నెక్స్ట్ అంటే ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయకుండా, ఎట్లా పడితే అట్లా పోస్టులు పెట్టకుండా, పోస్టులకు రెస్పాండ్ అవ్వకుండా, ఇలాగనమాట. లిమిటేషన్స్ ఉంటాయి దేనికైనా సరే. తర్వాత త్వరగా అభివృద్ధి చెందడం, ఇతరులతో పోలిస్తే ఇలా చాలా గలగల మాట్లాడేవారు వారి వ్యక్తిగత వృత్తి జీవితంలో త్వరగా వృద్ధి చెందుతారు. వారిలోని ఆత్మవిశ్వాసంతో ఇతరుల్ని చాలా సులభంగా ఆకట్టుకోగలరు. చాలా తక్కువ సమయంలో మంచి పరిచయాలను ఏర్పరచుకుని వారి లక్ష్యాన్ని సాధించగలుగుతారు. తక్కువగా మాట్లాడే వారితో పోలిస్తే వీరు తమలోని భావాల్ని చాలా ఈజీగా ఇతరులకి వ్యక్తపరచగలరు. ఎవరితో అయినా సరే ఓపెన్ గా మనస్ఫూర్తిగా మాట్లాడగలరు. అందువల్ల ఈ విలువైన స్వభావం కలిగి ఉండటం వల్ల వీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలరు. తమలోని భావాల్ని ఎదుటి వారితో అందంగా పంచుకుంటారు. మనస్ఫూర్తిగా మాట్లాడడం, తమలోని భావాలు వ్యక్తపరచడం వంటి రెండు లక్షణాలు వారి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. దాంతో శరీరంపై దుష్ప్రభావాలని చూపే ఒత్తిడి టెన్షన్ తగ్గుతుంది. ఎవరైతే వారి గురించి వారే ఆలోచించుకుంటారో, ఇతరులతో మాట్లాడరో, నవ్వరో, అటువంటి వారు త్వరగా అనారోగ్యం పాలవుతారు. మాట్లాడేవారు మాత్రం చురుగ్గా సంతోషంగా ఉంటారు. నలుగురితో మాట్లాడేవారు అంత త్వరగా బోర్ చెందరు. వారి వద్ద ఇతరులతో పంచుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది. అందువల్ల వారు తమ స్నేహితుల చుట్టూ చేరి వారికి వినోదాన్ని పంచుతారు. అయితే ఇలా నలుగురితో కలివిడిగా నవ్వుతూ మాట్లాడే వారికి కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. కనుక జాగ్రత్తగా ఉంటూ, ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లోనే అదనమాట, కాబట్టి జాగ్రత్తగా ఉంటూ నలుగురితో వారి భావాల్ని పంచుకోవాలి. అలా చేస్తే వారు సంతోషంగా ఉంటారు, వారి స్నేహితుల్ని కూడా సంతోషంగా ఉంచుతారు. 10 మంది కారు 20 మంది కారు, ఏకంగా 800 మంది అనాథ బాలికలకు అమ్మగా మారింది ఒక డాక్టర్ అమ్మ. ఆమె పేరు సరోజిని అగర్వాల్. గత 3 దశాబ్దాల నుంచి అనాథ బాలికల్ని సంరక్షించి వారికి బతికే మార్గాన్ని చూపించడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు. ఆమె ఆశయం వెనుక ఓ విషాదం ఉంది. లక్నౌలో నివసిస్తున్న డాక్టర్ సరోజిని కూతురు మనీషా 30 ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అయితే అలాంటి స్థితిలో ఆమెకు ఏం చేయాలో తోచలేదు. జీవితం అంతా నిస్సారమైనట్లు భావించారు. ఎన్నో రోజులు మౌనంగా గడిపారు. కూతురు చనిపోయిందని గుండెల నిండా బాధ ఉన్నా దానంతా దిగమింగారు. నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డను దురదృష్టవశాత్తు కోల్పోవాల్సి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ బిడ్డను కన్న తల్లికే తెలుస్తుంది. సాధారణంగా ఏ తల్లైనా అలాంటి స్థితిలో ఉంటే ఇక మామూలు మనుషులు అవ్వడం చాలా కష్టం, వారిని ఓదార్చడం కష్టమే. అయితే సరోజిని మాత్రం అలా కాదు. తన బిడ్డ దూరమైనా ఆ బాధను దిగమింగారు. ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోకూడదు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు లేని అనాథ బాలికలను చేరతీసి వారిలో తన బిడ్డల్ని చూసుకోవాలి అని వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రయోజకులే చేయాలని ఆమె ఓ నిర్ణయానికి వచ్చారు. వెంటనే తన నిర్ణయాన్ని అమల్లో పెట్టేశారు. అనుకున్నదే తడవుగా తాను ఉంటున్న 3 గదుల ఇంట్లోనే మనీషా మందిర్ పేరిట ఓ ఆశ్రమాన్ని నెలకొల్పారు. అందులో అనాథ బాలికలకు ఆశ్రయమిస్తూ వారికి విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారు. అంతేకాదు, నైపుణ్యం ఉన్నవారి కోసం కంప్యూటర్ కోర్సులు, కుట్లు, అల్లికలు, చేతి వృత్తులు వంటి పనుల్ని కూడా వారికి నేర్పిస్తున్నారు. దీంతో అటు విద్యాపరంగానే కాదు, ఆమె వద్ద పెరిగిన చాలా మంది మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. చాలా మంది స్వయం ఉపాధి పొందుతూ తమ కాళ్లపై తాము నిలబడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుతం మనీషా మందిర్లో సుమారు 800 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. డాక్టర్ సరోజ్ని ఒక ప్రముఖ రచయిత్రిగా కూడా గుర్తింపు పొందారు. హృదయాన్ని స్పందింపజేసే వివిధ అంశాలపై కథలు, కవిత్వం, వ్యాసాలు రాస్తూ ఉంటారు. మొదట్లో ఆశ్రమం నిర్వహించడం డాక్టర్ సరోజ్నికి చాలా కష్టంగా ఉండేది. పెరుగుతున్న బాలికలకు అనుగుణంగా విశాలమైన గదులు, సౌకర్యాల కోసం ఆమె ఏడాదిలోనే 3-4 సార్లు తాము ఉంటున్న భవనాల్ని మార్చారు. అయితే ఇప్పుడు అలా కాదు. తాము ఉంటున్న లక్నౌకు సమీపంలోని గోంతీనగర్ అనే ప్రాంతంలో 3 అంతస్తుల విశాలమైన శాశ్వత భవనంలోకి ఆశ్రమాన్ని మార్చారు. ఇది అక్కడ ఉంటున్న బాలికలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంది. అయితే ఆ ఆశ్రమంలో చదువుకుని పైకి వచ్చి మంచి ఉద్యోగాలు చేస్తున్న యువతులు కూడా తమ వంతు సహాయాన్ని ఆ ఆశ్రమానికి అందిస్తూ ఉంటారు. అక్కడ ఏటా ఆశ్రమం పొందుతున్న బాలికల సంఖ్య పెరుగుతోంది, సారీ ఆశ్రయం పెరుగుతున్న బాలికల సంఖ్య. ఇప్పుడు సరోజిని ఏమంటున్నారు అంటే, తన నుంచి ఒక్క మనీషా దూరమైన తనకు 800 మంది మనీషాలు ఇప్పుడు తోడున్నారు అని అంటున్నారు. ఇక అక్కడి బాలికలు సరోజిని ఏమని పిలుస్తున్నారో తెలుసా? మదర్ థెరిసా అని. అవును, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆమె ఔదార్యాన్ని ఇంకెవరితో పోల్చగలరు వాళ్ళు మాత్రం. సో అదన్నమాట సంగతి. నెక్స్ట్ ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ సమయాభావం వల్ల చేయలేకపోతున్నాను ఆ పని. కాబట్టి ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే భార్గవి, వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం ఫిబ్రవరి 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The voice of India, Mind Media, the voice of India,
Mind Media, the voice of India, Idi Bharatiya Swaram.